గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాం ఉపవస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆన శృణ్వన్ దివీభిశీదసాదనం శ్రీ మహాగణాధిపతయే నమః. మా జగజ్జనని లోకమాత జగదంబికే జగన్మాతృకే సరస్వతి జగన్మాత ఐం వద వద వాగ్వాదినీ స్వాహ. ఓం హ్రీం గురురూపే మాం గృహ్ణా గృహ్ణ ఐం వద వద వాగ్వాదినీ స్వాహ. ఓం ఐం నమశారదే శ్రీ శుద్ధే నమః శారదే ఐం వద వద వాగ్వాదినీ స్వాహ. ఓం ఐం నమస్సరస్వతీ చ సర్వజ్ఞా సర్వసిద్ధి ప్రదాయిన్యై నమః ఐం వద వద వాగ్వాదినీ స్వాహ. ఓం హ్రీం ఐం మహాసరస్వతీ సారస్వత ప్రదా ఐం వద వద వాగ్వాదినీ స్వాహ. మహాదేవి మహేశాని మహాసారస్వత ప్రదా మహాసరస్వతి ముక్తిదా మహాసరస్వతి ముక్త ముక్తిదా మలనాశిని మహేశ్వరి మహానంద మహామంత్రమయీ మహీ మహాలక్ష్మీ మహావిద్య మాత మందారవాసిని మంత్రగమ్య మంత్రమాత మహామంత్రఫలప్రద మహాముక్తి మహానిత్య మహాసిద్ధిప్రదాయని మహాసిద్ధ మహామాత మహదాకార సంయుత మహామహేశ్వరీ మూర్తి మోక్షద మణిభూషణ మేనక మానిని మాన్యా మృత్యుఘ్ని మేరురూపిణి మదిరాక్షి మదావాస మఖరూప మహేశ్వరి మహామోహ మహామాయ మాతృణాం మూర్ధ్ని సంస్థిత మహాపుణ్య ముదావాస మహాసంపత్ప్రదాయని మణిపూరైక నిలయ మధురూప మహోత్కట మహాసూక్ష్మ మహాశాంత మహాశాంతి ప్రదాయని మునిస్తుత్యా మోహగంత్రి మాధవి మాధవ ప్రియా మాయా మహాదేవస్తుత్యా మహిషీకన పూజిత వృష్టాన్నదా చ మాహేంద్రి మహేంద్ర పదదాయని మతి మతిప్రదా మేధా మర్చలోక నివాసిని ముఖ్యా మహానివాస చ మహాభాగ్యజనాశ్రిత మహిళా మహిమా మృత్యుహారి మేధా ప్రదాయని మేధ్యా మహావేగవతి మహామోక్షఫలప్రదా మహాప్రభాభా మహతి మహాదేవ ప్రియంకరి మహాపోషా మహర్థిశ్చా ముక్తాహార విభూషణ మాణిక్యభూషణ మంత్ర ముఖ్యచంద్రార్ధశేఖర మనోరూప మనశుద్ధి మనశుద్ధి ప్రదాయని మహాకారుణ్య సంపూర్ణ మనోన్మన సువందిత మహాపాతక జాలగ్ని ముక్తిత ముక్తభూషణ మనోన్మని మహాస్థూల మహాక్రతు ఫలప్రద మహాపుణ్య ఫలప్రాప్య మాయా త్రిపుర నాశిని మహానస మహామేధ మహామోద మహేశ్వరి మాలాధరి మహూపాయ మహాతీర్థ ఫలప్రద మహామంగళ సంపూర్ణ మహాదారిద్ర్య నాశిని మహామఖ మహామేఘ మహాకాళీ మహాప్రియ మహాభూష మహాదేహ మహారాజ్ఞీ ముదాలయ. ఓం హ్రీం ఐం నమో భగవతి ఐం వద వద వాగ్వాదిని స్వాహ. జగన్మాత నమః. ముఖే ముఖే సరస్వతి, సరస్వతి జ్ఞానానంద స్వరూపులారా, శ్రోతలారా, ఈరోజు ఏప్రిల్ 2, 2010 మనం ఉత్పత్తి ప్రకరణంలో నీలోపాఖ్యానంలో అమ్మవారికి సరస్వతీ మాతకు లీలాదేవికి జరుగుతున్నటువంటి సంభాషణను వింటున్నాం. లీలాదేవి తన భర్తను తన గదిలోనే ఉండాలి అని కోరుకుని అమ్మవారిని ఉపాసించగా అక్కేయని వరం ఇచ్చింది కదమ్మా, తమ పరకగదిలోనే ఒకనొక రోజు ఆయన శరీరం ఛేదించడం, అయ్యో నా భర్త మరణించాడే అని 3 రోజులు దుఃఖించడం. అప్పుడు అమ్మవారి ప్రత్యక్షమై ఇదంతా మాయ కదా, ఇదంతా కల్పన చమత్కారమే కదా, ఇది దుఃఖిస్తున్నావేమిటి అని ప్రశ్నిస్తే, అప్పుడు అమ్మా నా భర్తను చూడాలి అనుకున్నప్పుడు నువ్వు సమాధిని ఆశ్రయించు, ఆతివాహిక దేహాన్ని ఆశ్రయించి నేను ఈ భౌతిక పరిమితుడిని కాదు భావనా స్వరూపుని అని అనుకుని ఉపాసన చేయి, అప్పుడు చిరాకాశంలో నీ భర్త ఎక్కడున్నాడో చూస్తావు. అంటే అప్పుడు ఆమె లీలాదేవి తన యొక్క చిత్తాకాశాన్ని ఉపాసించి ఆతివాహిక దేహాన్ని దేహధారిణి అయి భర్తను ఒకనొక చోట చిరాకాశంలో ఒకనొక చోట ఒక రాజ్యంలో సింహాసనారూఢుడై సభను పాలిస్తూ ఉండటం గమనించింది, వెనక్కి వచ్చింది. తాను వెళ్లి చూసినటువంటి సభలో ఇక్కడి సభికులు ఇక్కడ మంత్రులు ఉండటం చూసి వెనక్కి వచ్చి అప్పటికప్పుడు ఒకవేళ నా పరిచారకులు సైనికులు మంత్రులు కూడా మరణించారా అనేటువంటి వేదన పొంది అప్పటికప్పుడు సభను సమావేశం చేస్తే అందరూ ఉన్నారు, ఒక తన భర్త పద్ముడు మాత్రం లేడు. ఇదేమిటి, నేను పద్ము నాకు అమ్మల అంతఃపురానికి వచ్చేసింది, ఏకాంత ప్రదేశంలో అమ్మవారిని ఆహ్వానించమ్మా, ఇదేమిటి ఇక్కడ నా భర్త అక్కడ కనిపించాడు ఏంటి అంటే ఆ విశేషాలు చెప్పుకుంటూ నీ భర్త ఈ గదిలోనే తన యొక్క భావన జగత్తులో నువ్వు చూసిన రాజ్యాన్ని అనుభవిస్తున్నాడు అని చెప్తూ కొన్ని కొన్ని వివరాలు జ్ఞాన సంబంధమైన విశేషాలు ప్రతిపాదిస్తూ ఉన్నారు అమ్మగారు. సరస్వతి జగన్మాత చెప్తోంది, ఈ జగత్ దృశ్యం అనేది కొందరికి భాష్యాన్ని ఉన్నట్టు అనిపిస్తోంది, కొందరికి నా యొక్క స్మృతియే జగద్రూపంగా కనిపిస్తోంది అని అనిపిస్తోంది కించిత్ జ్ఞాన దృష్టి చేత. ఇదంతా కాకతాళీయం, అకారణం, ఏదో ఒక ఊహ ఎందుకు వస్తుంది ఎందుకు పోతుంది అనేది పట్టించుకోవాల్సిన విషయమే కాదు. కాకతాళీయ న్యాయం ప్రకారం ఈ జగత్తు సంభవిస్తోంది, దానికి ఏం కారణం లేదు, కారణం లేదు కాబట్టి స్వతహాగా లేదు, జస్ట్ వి సీ ఫర్ నో పర్పస్ అన్న ఉద్దేశంతో కొందరు ఈ జగత్తును చూస్తున్నారు. వాస్తవానికి ఈ జగత్ అంతా కూడా స్మృతి చేత నిర్మించబడినదే. స్మృతి అంటే ఏంటి, జ్ఞాపకాల చేత, స్మృతి చేత నిర్వచించబడినదై స్మృతికి అభిన్నమై స్మృతి అంటే అనుభవించబడుతోంది. ఎవరి చేత ఆ స్మరణ ఎవరిదో వారి చేత స్వయంకృతంగా ఈ జగత్తంతా భాషిస్తోంది. ఇది మహనీయులు తెలుసుకునే ఈ జగత్తులో జీవిస్తున్నారు అని చెప్తూ ఉన్నారు అమ్మవారు. అప్పుడు లీలాదేవి ఒక చిన్న ప్రశ్న వేసింది, అమ్మా ఈ దృశ్యం చూస్తున్నాం, దీనిని సంసారం అని అన్నారు శాస్త్రాలు. ఈ సంసారం అనేది బంధము, అంటే దృశ్యంతో పెట్టుకున్న ఒకనొక సంబంధం చేత బంధం ఏర్పడుతుంది, ఆ బంధానికి సంసార బంధము అని పేరు పెట్టారు కదమ్మా. శాస్త్రాలు సంసార బంధాన్ని నిర్వచిస్తూ బిడ్డలారా ముక్తి అనేటువంటి ఒకనొక స్థితి ఉన్నది, ఆ ముక్తిని సంపాదించుకోండి అని చెప్తున్నాయమ్మా శాస్త్రాలు. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే స్మృతికి ఈ జగత్తుకు ముక్తికి ఎటువంటి సంబంధం, ఎందుకు ఏర్పడుతోంది, ఈ విషయం చెప్పండి అని లీలాదేవి అడిగితే, అప్పుడు ఇక సరస్వతి దేవి ప్రారంభిస్తున్నారు. అమ్మా లీలా, నువ్వు చెప్పినట్లు జ్ఞానులు మోక్ష శాస్త్రము ముక్తి అనేటువంటి ఒక కనుక ప్రత్యేక మనోస్థితిని అభివర్ణిస్తున్నాయి. శ్రోతకు బోధిస్తున్నాయి, నాయన ముక్తి అనేటువంటి మనోస్థితిని సంపాదించుకో అని బోధిస్తున్నాయి. ఇప్పుడు దాని గురించి వివరిస్తున్నాను. నేను అసలు ఈ సంసారము అనేది స్మరణలోంచి వస్తుంది అనుకున్నాం కదా, స్మరించడం కదా, స్మరించడం ఎక్కడి నుంచి జరుగుతుంది, దానికి ఆది ఇక్కడ స్మృతి. ఇటువంటి దృశ్యము, ఈ దృశ్య సంసారాన్ని పూర్తిగా విస్మరించడం అంటే ఇక్కడ నాకు కోరుకోవాల్సింది ఏమీ లేదు, దేర్ ఇస్ నథింగ్ ఐ హౌ టు గెట్, నిరాకరించవలసింది లేదు. స్వప్నంలో కావాలని ఏదైనా కోరుకుంటే వస్తుందా, ఇట్ ఈజ్ న్యాచురల్లీ కమింగ్. కాసేపు అయిన తర్వాత స్వప్నం అయిపోయిన తర్వాత పోతుంది. ఈ జాగృత కూడా మనం కోరుకోకుండానే వస్తుంది, కోరుకోకుండానే పోతుంది. కోరుకున్నాం అనుకో, ఏ కారణం చెప్పిన దృశ్యంలో బలాన్ని పొందాలి కోరుకున్నాం అనుకో, రాకపోతే దుఃఖం, వస్తే సుఖం, అందుకని ఏం లేదు. ఏది పొందినా స్వప్నంలో వస్తువులు స్వప్నంతో పాటే పోతున్నట్టు జాగృతిలో వస్తువులు జాగృతితోనే పోతాయి. కాబట్టి ఇక్కడ కోరుకోవాల్సింది లేదు, నిరాకరించవలసింది లేదు. ఎయిదర్ ఐ నీడ్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ ఎనిథింగ్ నార్ ఐ నీడ్ లీవ్ ఎనిథింగ్. స్వప్నంలో వస్తువులు పట్టుకోవడమే ఉంది, వదిలిపెట్టడమే ఉంది, వస్తుంది పోతుంది. స్మృతిలో వచ్చే స్మరణ వస్తుంది, ఎందుకంటే స్మరణ నుంచి అనుభూతి వస్తుంది. కనుక జగత్ అనుభూతి అనేది నా స్మృతికి సంబంధించిందే, నా స్మృతి చేత నిర్మించబడినదే అనే భావనతో ఎప్పుడైతే ఈ దృశ్యము స్వప్న సదృశ్యంగా చూస్తారో అటువంటి వాళ్ళని శాస్త్రాలు, వేదాంత శాస్త్రం ఏం చెప్పిందంటే ఈయన ముక్తిని సంపాదించారు అని చెప్తుంది. సర్టిఫికేట్ ఇస్తుందన్నమాట. అంటే అహం అంటే నేను, నాకు సంబంధించినది అన్నటువంటి అహంకారము, జగత్ సంబంధించినటువంటి జ్ఞానము, ఆ జ్ఞానంతో చూడబడేటువంటి దృశ్య జగత్తు, అహం ప్లస్ జ్ఞానం ప్లస్ దృశ్య జగత్తు, ఈ మూడు అత్యంత అభావించబడినప్పుడు, భావించబడగా ఇవన్నీ అనుభవం అవుతున్నాయి, అభావించబడినప్పుడు అప్పుడు ఇంకా ఈ జీవుని శేషించేది ఏదైతే ఉంటుందో ఆ స్థితిని నిశ్చలంగా కలిగి ఉండటం. జగత్తు అభావించబడినప్పుడు ఏర్పడేటువంటి, శేషించి ఉండేటువంటి భావాతీత స్థితి. భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి అంటారు చూడండి. భావముకు ఆవల ఉన్నది, భావమునకు ఆవల ఉన్నది ఎలా అనుభవం అవుతుందండి? ఈ జగత్తు అభావించబడినప్పుడు అప్పటికీ ఏ జీవుని యొక్క స్వరూపం శేషించి ఉంటుందో దానిని ఆస్వాదించడమే ముక్త స్థితి, అంతేనమ్మా. కాబట్టి ప్రతి వారికి వారి యొక్క ముక్త స్థితి మరొకరివరు వారి చేతిలోనే ఉంది. ఎప్పుడైతే దృశ్య జగత్తుని అస్మరించబడిందో, దీని స్మరణం త్యజించబడిందో లేక విస్మరించబడిందో, అభావించబడిందో, అప్పుడు శేషించే స్థితి ముక్త స్థితి అమ్మా. అప్పుడు లీలాదేవి, అమ్మా అమ్మా బిఫోర్ యు గో అహెడ్, మళ్ళా అనుకొచ్చిన అనుమానం అమ్మా, లీలాదేవి అడుగుతోంది. ఇప్పుడు నువ్వు చెప్పేటువంటి ముక్తి అంటే ఈ అహం ప్లస్ దృశ్యం, అంటే దృశ్యమును చూచువాడు దృశ్యం, నాకు సంబంధించిన ద్రష్ట దృశ్యము, ఈ రెండు అంగీకార బుద్ధితో చూసినంత కాలం జగత్తుల యొక్క రాకపోకలు ఉంటాయి. నేను జగత్తు, చూచువాడు చూడబడినది, ఈ రెండు కొనసాగినంత కాలం ఈ జగత్తులు వస్తూ ఉంటాయి నా పట్ల, ఈ జగత్తులు పోతూ ఉంటాయి. ఈ జగత్ వ్యవహారం అంతా ఇలా కొనసాగుతూనే ఉంటుంది అని కదా నీ ఉద్దేశం. అప్పుడు అమ్మవారు చెప్తున్నారు, ఎస్ ఎగ్జాక్ట్లీ. ఈ నేను దృశ్యము చూచే నేను, చూడబడే దృశ్యము వాస్తవమే అనేటువంటి అంగీకార బుద్ధి ఉన్నంత కాలం ఈ దేహాలు వస్తూనే ఉంటాయి, ఈ దృశ్యాలు వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి, వీటికే వంతు లేదు. దేర్ ఇస్ నో ఎండ్ టు దిస్. ఇందులో సుఖం ఉన్నది, దుఃఖం ఉన్నది, కష్టం ఉన్నది, బంధం ఉన్నది అన్నటువంటి భావన కొనసాగినంత కాలం ఈ దృశ్యము యొక్క రాకపోకలు తప్పదు. ఒకటి సుఖం అనుకుంటూ ఉంటాం, ప్రార్థిస్తే సుఖం అనుకుంటాం, దృశ్యంలోని ఒక వస్తువు దృశ్యానికి స్వప్నం లాగానే ఒక ఒక ధర్మం ఉంది, అంటే నీకు వచ్చి పోతూ ఉంటుంది. ఆగమ పాయినో అనిత్య, వస్తున్నప్పుడు సుఖంగా ఉన్నది, పోయినప్పుడు దుఃఖం కలిగజేస్తుంది, వచ్చినప్పుడు దుఃఖం కలిగజేసేది, పోయినప్పుడు సుఖం కలిగిస్తుంది. ఇంతకన్నా సుఖదుఖాలకు వేరే నిర్వచనం లేదు. కనుక ఈ దృశ్యము అంగీకార బుద్ధితో చూసినంత కాలము చెప్పినట్టు ఈ జగత్తుల యొక్క రాకపోకలు జీవుని పట్ల ఇలా కొనసాగుతూనే ఉంటాయమ్మా. అయితే ఎప్పుడైతే చీకట్లో ఉన్నది పాము కాదు తాడే, అంటే సర్పరజ్జు భ్రాంతి, భ్రాంతి తెలియదు ఏమవుతుందండి, తాడు పాములా కనిపిస్తుంది. కానీ వాస్తవానికి అక్కడ పాము కాదు, అక్కడ ఉన్నది చీకటి చేత పాములా అనిపిస్తుంది. పాముకు సంబంధించిన వికారాలు, పాము చూసినప్పుడు వికారాలన్నీ వచ్చి పడుతున్నాయి. ఎప్పుడైతే అది త్రాడు అని తెలిసిందనుకో, పాముకు సంబంధించిన వికారాలు తొలగుతాయి చూడు. అలాగే ఈ జగత్తు స్వప్నతుల్యమని, కల్పితమని, స్వయం కల్పితమని ఎప్పుడైతే గమనించబడుతుందో అప్పుడు కామ క్రోధ లోభాది ఇత్యాది మనోవికారాలంతా వాటంతా అవే తొలగిపోతాయి. వీటి పట్ల ఏదో పొందాలనో ఆశ, నిరాశ, పేరాశ, భావ ఆవేశం, కోపం, ఇవన్నీ వాటంతరాలే తొలగిపోతాయి. నా స్మృతియే ఈ విధంగా మరణ రూపంగా స్వర్ణ రూప జగత్గా అనుభవం అవుతోంది అనుకున్న తర్వాత, ఈ జగత్ నా రూపమే అనుకున్న తర్వాత, ఇంకా దీన్ని చిన్నవుతూనే చూస్తాడు. కానీ అటువంటి ద్రష్ట, అయ్యో ఇక్కడ ఏదో నేను అలాంటి పొందానే, వాళ్ళు ఇలా అన్నారే, వీళ్ళు అలా అనలేదే, నన్ను మెచ్చుకోలేదే, తిట్టారే, ఇటువంటి భావాలన్నీ ఊసుకోడరావు. ఇప్పుడు ఈ కనబడే జగత్తంతా ఆత్మస్మరణ స్వరూపమే, స్మృతిలోంచి బయలువెడలినటువంటి స్మరణ స్వరూపమే అనే అవగాహనతో దర్శించబడినప్పుడు దృశ్యం దృశ్యంగా కాకుండా స్మరణ రూపంగా, స్మరణ ఆత్మ రూపంగా భావన చేయబడినప్పుడు, ఆ అవగాహన ఉన్నప్పుడు ఇక్కడ సుఖదుఖాలు ఏముంటాయి? అప్పుడు లీలాదేవి అడుగుతుంది, అమ్మా ఇప్పుడు నాకు అర్థమైందమ్మా, మేము ఏమైనా సరే ఎంతో ప్రయత్నం చేసైనా సరే అత్యంత ప్రయత్న పూర్వకంగా మా దృష్టిని ఈ దృశ్యంలో కనిపించే విషయముల నుంచి మరలించాలి. ఎప్పుడైతే మరలించడం సాధ్యమా? నా వారు, నాకు సంబంధించిన వాళ్ళు, ఇష్టమైనవి, కష్టమైనవి ఇవన్నీ ఉన్నాయని కదా నా భావన. నా దృష్టిని వీటి నుంచి మరలించడం తేలిక కాదు కాబట్టి శాస్త్రాలు చెప్పినటువంటి సమాధిని ఆశ్రయించాలి. సమాధి అంటే ఏంటి? నాకు ఈ జగత్తుతో సంబంధం లేదు, నాకు భార్య బిడ్డలతో సంబంధం లేదు, నాకు ఈ దృశ్యంతోనే సంబంధం లేదు అని అనుకుంటూ ఒక ఏకాంత ప్రదేశంకి వెళ్ళి వీటిని అన్ని వదిలిపెట్టి ఒక సమాధి స్థితిని ఉపాసించామనుకో, అప్పుడు ముక్తి లభిస్తుంది కదా, అప్పుడు దృశ్యజాడ్యం తొలగినట్లే కదా, అది కదా ఉపాయం. అప్పుడు సరస్వతీదేవి పక్క పక్కన వింది, బిడ్డా కాదమ్మా, కాదు అని అనవలసి వస్తుంది. ఎందుకంటే నువ్వు సమాధి అనేది ప్రయత్నపూర్వకంగా దృశ్యానికి సంబంధించిన భావనని నిరోధించడం, బలవంతంగా నిరోధించడం, అంటే నాకు భార్య లేదు, భర్త లేదు, నాకు సంబంధం లేదు, ఎక్కడికో పోతాను అనేది ఒక అనక నిరోధ పూర్వకమైనటువంటి ప్రయత్నం. ఈ దృశ్యమును మరచి ఉంటాను, మరచిపోవడం వల్ల చెందిస్తాను. ఒకనక నిర్విషయ ధ్యానంలో సుదీర్ఘకాలం ఏకాంతంగా ఉండిపోతాను. దీన్ని శాస్త్రం సమాధి అభ్యాసం అంటున్నది. సమాధికి ఇంతకన్నా మహత్తమైనటువంటి అర్థం ఉన్నది, అది సాధనయే కాని సమాధి యొక్క ఆస్వాదన కాదు. ఆస్వాదన అనేది జగత్తు ఉండగా కూడా నిర్వర్తించవచ్చు. ఇది ఈ గ్రంథంలో ముందు ముందు చాలాసార్లు నిరూపించబోతోంది. అందుచేత ఆమె కొనసాగిస్తున్నారు సరస్వతీదేవి. సమాధి యొక్క అభ్యాసం చేత, అంటే బలవత్సరంగా అత్యంత ప్రయత్నపూర్వకంగా ఈ దృశ్యంతో సంబంధాన్ని తిరస్కరించడం చేత కొద్దిసేపు శాంతి లభిస్తే లభించవచ్చు, కానీ అది శాశ్వత శాంతి కాదమ్మా. మళ్ళా యోగ భంగం జరిగిన తర్వాత బ్యాక్ టు లింక్ విత్ వాట్ ఈస్ బీయింగ్ సీన్, ఈ దృశ్యంతో తిరిగి సంబంధం పునః ప్రారంభమవుతుంది. ఈ మాట మరింత ఆవేశంగా కూడా ప్రారంభమవుతుంది. ఎట్లా అంటే, ఒకడు ఎవరి మీద కోపగించకూడదు అనుకుంటూ అతి బలవంతరంగా ఒక 3 రోజులు కోపం రాకూడదు, 4వ రోజు చాలా ఉద్దేశంతో ఆ కోపం రూపంలో కోపంతో ఒకసారి బయటకు వచ్చినట్టుగా సమాధి స్థితిని ఆశ్రయించిన వారు కూడా ఆ సమాధిని అంటే నేను విషయరహితున్నాయి ఏకాగ్రతతో ఒక చోట ఉండి దీనంతా చేయించే ప్రయత్నం చేస్తాను అన్నది కూడా యోగ భంగం చేసి అయిన తర్వాత బ్యాక్ టు మళ్ళా ఈ దృశ్యంతో సంబంధం ఏర్పడుతూనే ఉంది. ఎవరి యోగ స్థితి కూడా అనంతకాలం, ఎవరి సమాధి స్థితి కూడా అనంతకాలం ఉండదు. ఇట్ ఈస్ బౌండ్ బై టైం. ఏ సాధన అయినా అనంతకాలం ఉండదు కదా, సాధన సాధ్యంలోకి వెళ్ళాలి కదా. ఓ బస్ స్టాండ్కి వెళ్తాం అంటే నడుస్తూనే ఉంటామా కాదు కదా, బస్ స్టాండ్కి వెళ్ళిన నడక పేరు కదా. సాధన ఈ సమాధి స్థితి కూడా ఒక అభ్యాసమే, అది ఆశయం కాదు. ఒకవేళ మేము ఈ దృశ్యాన్ని చెయ్యించి ఉంటాము, ఏకాంతంగా ఉంటాము అనే ఆవేశంతో బలవంతరంగా దీన్ని ఆలోచన చేయను అనే నిరోధన పరిశ్రమ చేసినప్పటికీ అది ఎటువంటిదంటే ఒక దయ్యం వదిలి ఇంకో దయ్యం పట్టుకున్నట్టు అవుతుంది వాటిది. కాబట్టి చిత్త సమాధి ద్వారా చిత్త నిరోధకం అనేది సాధనయే కావచ్చు కాని అది పూర్ణ అవస్థ కాదు, పూర్ణ స్థానం కాదు. దట్ ఈస్ నాట్ ది ఫైనల్ స్టేట్ విచ్ వి వాంట్ టు అచీవ్. ఇక చిత్త నిరోధం గురించి మనం ఇప్పుడు చెప్పుకున్నాం. ఇప్పుడు నువ్వు చెప్పిన ప్రశ్నకి సమాధానంగా జ్ఞాన దృష్టి అనే విషయం కూడా చెప్పుకున్నాం. అంటే సమాధి యొక్క అభ్యాసం చేత క్రమంగా అది ఎక్కడికి వెళ్ళాలి, జ్ఞాన దృష్టికి వెళ్ళాలి. జ్ఞాన దృష్టి అంటే ఏంటి చెప్తా, ఈ దృశ్యం ఇట్లా ఉన్నప్పటికీ ఇది సత్యం కాదు, నా యొక్క చిత్ చైతన్యమే ది అబ్సల్యూట్ నోయర్ ఆఫ్ మైండ్ ప్రయర్ టు నోయింగ్ దిస్ ఐ, నేను అనేది కూడా తెలుసుకోవడానికి మునుముందుగా ఉన్నటువంటి నా యొక్క స్వరూపం ఉంది చూచావు, దాన్ని చిత్ చైతన్యం అంటారు. ఆ చిత్ చైతన్యమే జగత్ రూపంగా నాకు కనిపిస్తోంది అంటే తత్వ దృష్టి. త్వం అనే అంటే దృశ్య, ఓ దృశ్యమా, త్వం అంటే నీవు అని కదండి. తత్ తత్ పరమాత్మ, తత్ పరస్వరూపం, పరస్వరూపమే అయి ఉన్నావు. దీన్ని ఆత్మతత్వ దృష్టి అంటారు, శివతత్వ జ్ఞానం అంటారు. తత్వ త్వం తత్ శివేది జ్ఞాన శివతత్వ జ్ఞానం అంటే నీవుగా కనిపిస్తున్నది నాకు, నేను ఉపాసించే పరమశివుని యొక్క ప్రత్యక్ష రూపమే, ఆత్మ యొక్క ప్రత్యక్ష రూపమే జగత్తు అన్న భావనతో దీన్ని దర్శిస్తాం. అనగా ఆత్మతత్వం ఆస్వాదిస్తూ జగత్తుని దర్శించడం, జగత్తుగా కనిపిస్తూ ఇది ఆత్మగా అనిపించడం, ఈ జ్ఞాన దృష్టి అన్నాం. జస్ట్ లైక్ సీయింగ్ ఎ ఫిలిం, సినిమా చూస్తూ ఉంటాం, సినిమా చూస్తే సినిమాలో భాగం అయ్యామా లేదు, అలాగే ఈ దృశ్యాన్ని కూడా ఒక సినిమా చూస్తున్నట్టుగా నేను చూచేవాడు, సీయర్ చూచువాడుగా, ఇది చూడబడినదిగా. చూడబడేవాడు ఎప్పుడు చూసే దానిలో ఇరుకుంటాడండి, సినిమాకి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా సినిమాలో పార్ట్ అవుతాడా, విల్ హీ బికమ్ వన్ ఆఫ్ ద రోల్స్ ఇన్ ద మూవీ, అవడు కదా. అలాగే జగత్తు కూడా, జగత్తు చూడబడుతున్నప్పటికీ ఇందులో ఒక పాత్రను నేను కాను, ఇందులో ద్రష్ట అనే ఒక ధారణ చేయటం చేత ఇది అనుభూతం అవుతుంది. ద్రష్టగా ధారణమయ్యేది ద్రష్ట మయం కల్పిత ద్రష్ట, నా చేత కల్పించబడిన నా స్వరూపమే అయిన ద్రష్ట యొక్క దృశ్య దర్శన చమత్కారమే అన్న దృష్టితో ఈ జగత్తుని చూడటం, ఇది జ్ఞాన దృష్టి. జ్ఞాన దృష్టితో అప్పుడు ఈ జగత్ ఏమవుతుంది, దీని యొక్క జ్ఞప్తి జ్ఞాపకాలు కూడా ఆత్మస్వరూపమై వెలుగొందుతాయి. ఎవరైనా ఒక నవల చదువుతున్నారనుకో, నవలలో అనేక భావనలు వస్తాయి, కష్ట సుఖాలు వగేరా వస్తాయి. నవల చదివేదే ఆ భావాలన్నీ ఆ ఉద్వేగాలన్నీ ఆస్వాదించడానికి. అయితే ఆ నవలలో దుఃఖమో సుఖమో భయమో ఆవేశమో లేకపోతే ఒక పౌరుషమో ఒక నిష్టయో లేకపోతే ఒక ప్రోగ్రెస్సో, ఒక పేద పిల్లవాడు ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు ఇటువంటి ఊహలు ఇవన్నీ ఆస్వాదిస్తున్నప్పటికీ ఆ నవల చదివేవాడు నవలలో పాత్ర అవడు కదా, అదేవిధంగా ఆస్వాదిస్తాడు. అలాగే సృష్టిని కూడా ఇందులో పాత్ర కాకుండా నేను ఆస్వాదించదనుగాక అన్నటువంటి దృష్టి ఉంది చూశారు, అది బ్రాహ్మీ దృష్టి, జ్ఞాన దృష్టి. అటువంటి జ్ఞాన దృష్టి చేత ఈ కనపడే జగత్ అంతా స్వస్వరూపంగా ఆస్వాదించబడుతుంది, అనేకంగా కనిపిస్తూ ఒకటిగా అనిపిస్తూ ఉంటుందమ్మా. ఇది మన యొక్క ప్రతి జీవుని యొక్క ఆశయం కావాలి, ఆత్మ జ్ఞాన మార్గం అయి ఉన్నది. అప్పుడు లీలాదేవి అడుగుతుంది, అమ్మా సరస్వతీదేవి చాలా బాగుందమ్మా చక్కగా చిత్రం. అయితే మనం ఇప్పుడు సృష్టికి సంబంధించి మరికొన్ని ప్రశ్నలు మన విచారణ కోసం నేను నాకున్న అనుమానాలు మీ ముందు ఉంచుతానమ్మా. సృష్టి స్వస్వరూపం యొక్క చమత్కారమే అన్నావు, ఓకే దాన్ని తర్వాత చూద్దాం. ముందుగా నా ఈ ప్రశ్న సమాధానం చెప్పమ్మా. నేను ఇతపూర్వం అరుంధతి అనేటువంటి సంస్కారాలు అనుభవించాను అన్నావు, అనేటువంటి ఉపాధిని అనుభవించాను, దృశ్యాన్ని అరుంధతి ఉపాధితో అనుభవించాను, నేనే అరుంధతి ఉపాధితో అనుభవించాను. ఇంతవరకు ఇట్ ఈజ్ అండర్స్టాండబుల్. ఆ అరుంధతి అనే అనుభవానికి అంతకన్నా ముందు కూడా నాకు సంస్కారాలు ఉన్నాయా? అంటే అరుంధతి అనేది ఇతపూర్వపు సంస్కారాల వ్యక్తి యొక్క ఆస్వాదనయే కదా, అంతకు ముందు కూడా నేనున్నానా? అంతకు ముందు కూడా నా సంస్కారాలు అనుభూతులు ఉన్నాయా? అంతకు ముందు ఈ అరుంధతి సంబంధించిన జ్ఞాపకాలే నాకు లేవు, అంతకు ముందు కూడా నాకు సంస్కారాలు జ్ఞాపకాలు జ్ఞప్తి ఇవన్నీ ఉన్నాయా? అవి ఉంటే అవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఎక్కడ ప్రారంభమవుతున్నాయి ఇవన్నీ? ఇవి ఈ స్మృతి నుంచి ప్రారంభమైంది, నాకు జ్ఞాపకం ఎందుకు లేదు? అరుంధతిగా ఉన్నాను అనేదే జ్ఞాపకం లేదు, ఇక అంతకు ముందు ఏమున్నాను అసలు జ్ఞాపకం లేదు. ఇది తతంగం అంతా మరికొంత సుస్పష్టంగా నాకు చెప్పమ్మా. అప్పుడు సరస్వతీదేవి చెప్తున్నారు, స్మృతి అనేది, స్మృతి అంటే జ్ఞాపకాల యొక్క ది ఎస్సెన్స్ ఆఫ్ రిమెంబరెన్సెస్, వర్తమానంలో వాటి నుంచి కొంత స్మరణ జరుగుతుంది. ఇది కదా జరుగుతున్న తతంగం లీలాదేవి. ఇక్కడ స్మృతికి ప్రారంభం ఎక్కడా అని మేము తరచి వచ్చాం. ఈ స్మృతి అనేది వేర్ ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్ బిగినింగ్, నాకు ఒక విషయం అనిపించింది ఏంటంటే ఈ స్మృతికి ప్రారంభమే లేదు. ఒక ఆయనకు ఒక ఊహ వచ్చింది, ఊహలు రావడం ఎప్పుడు ప్రారంభమైంది? ఈ ఊహ ఎప్పుడు వచ్చిందో మనం చెప్పగలం, కానీ ఆ ఊహలు రావడం అనే ప్రాసెస్ కి ఎప్పుడు ప్రారంభం అంటే ఆత్మ యొక్క స్వభావం స్మృతి కలిగి ఉండటం. ఊహలు అనేది, ఊహించుట అనేది ఆత్మ యొక్క స్వభావం అన్నది. జలం ద్రవంగా ఉన్నది, ఇనుము గట్టిగా ఉన్నది, గట్టిగా ఉండటం ఒకప్పుడు ప్రారంభం కాల, దట్ ఈస్ స్వభావ సిద్ధం. అంటే ముందు ఇనుము ఉందండి, తర్వాత గట్టిగా ఉండటం ప్రారంభించిందండి అని చెప్పం. అది ఆ వస్తువు యొక్క ధర్మం అయ్యింది. అలాగే ఆత్మకు ధర్మం ఉన్నది, ఇది ఊహను కల్పించుకునుట. కాబట్టి ఆత్మ ఎలా ఆద్యంత రహితమో ఈ ఊహించుట అనే స్వభావం కూడా ఆద్యంత రహితమే. కాబట్టి స్మృతికి ముందు ఏదైనా స్మృతిలోకి వస్తుంది కాబట్టి, నీవు అరుంధతిగా ఉన్నప్పుడు కానీ ఇంకా అంతకు ముందు కానీ అది కూడా స్మృతియే. కాబట్టి ఆ స్మృతికి ముందు మరించు వాడు ఉన్నాడు కదా, స్మరించు వాడు ఆ నిర్విషయ చిదాత్మయే నీవు, అందులోంచే ఈ స్మృతులు అనేటువంటి ఒక చమత్కారం బయలువెడుతోంది. అటువంటి నిర్విషయ చిదాత్మ స్వరూపమే నువ్వు. అప్పుడు అమ్మ లీలాదేవి అడుగుతుంది, అమ్మా నేను చిదాత్మ స్వరూపం అన్నావు కదా, అది నిర్విషయం అన్నావు కదా, అనగా అది శూన్యమా? సరస్వతీదేవి చిరునవ్వు నవ్వింది, నాన్న శూన్యంలోంచి, అది శూన్యమే అయితే శూన్యంలోంచి స్మృతులు ఎలా బయలుదేరుతాయి? శూన్యంలోంచి జగత్ స్మృతులు బయలుదేరుతున్నాయంటే అర్థం ఏంటి? అది శూన్యం కాదనే కదా. ఒక ఆయన ఒక ఖాళీ గది ఉందండి, అక్కడ ఏ వస్తువు లేదండి, ఏ వస్తువు లేని చోట నాకు బంగారు సంచులు కనిపించేయండి అన్నట్టుగా ఉంది. వస్తువు లేని చోట బంగారు సంచులు కనిపించడం ఏంటి? ఏమీ లేని చోట బంగారం ఏంటి? స్మృతికి ఆవల ఏదైతే ఉందో అందులోంచి స్మృతి బయలుదేరుతోంది. ఆ స్మృతికి ఆవల ఎవరున్నారు? నీ జ్ఞాపకాలకు ముందుగా ఎవరున్నారు? నువ్వే. సో స్మృతులకి కర్తవ్య నువ్వే, నీవే ఆత్మవు, నీ నుంచి స్మృతి అనేది బయలువెడుతుంది. నువ్వు స్మృతులలో ఎంత వెతికినా అది నీ యొక్క ఇతపూర్వ అరుంధతి ఉపాధి కాని, వర్తమాన లీలా ఉపాధి కాని, ఇంకా అంతకుముందు జ్ఞాపకాలు కానీ, నువ్వు ఎక్కడ వెతికినా నీకు ఆత్మ వస్తువు ఎలా కనిపిస్తుంది? స్మృతులలో లేదు. స్మృతికి కర్తృత్వం ఏదైతే ఉన్నదో, స్మృతి కన్నా ముందు ఏదైతే ఉన్నదో ఆ నీ స్వరూపమే, నీ శుద్ధ స్వస్వరూపము అదే ఆత్మ. ఆత్మ విత్ స్మృతి ఇదిగో ద్రష్ట లేక దృశ్యం అంటాం, లేక ద్రష్ట మరియు దృశ్యం లేక జీవుడు అంటాం. కాబట్టి ఓ లీల, స్మృతికి ఆవల ఉన్నది స్మృతి చేత బంధం కాదు కాబట్టి దానికి ఆత్మ సచ్చిదానందం, అది ముక్త స్వరూపం. సో ప్రతి జీవుడు తన యొక్క స్మృతి అనుభవాల కన్నా ముందే అనుభవజ్ఞుడుగా స్మృతులకు కర్తగా ఉండి ఉన్నాడు కాబట్టి ఆది స్వరూపమే బ్రాహ్మీ స్వరూపం. ఎవడు ముక్తుడో అతడు అటువంటి సత్సత్వంలో సుస్థిరుడై ఉంటాడు. సుస్థిరుడై ఉండి ఈ జగత్తంతా చూస్తూ ఉంటాడు. ఈ జస్ట్ సీస్ వితౌట్ లీవింగ్ వాట్ హీ. ఒక నాటకంలో ఒక ఆయన పాత్ర వేస్తూ, నేను ఒక నాటకంలో పాత్ర వేస్తున్నాను అండి, ఆ పాత్ర వేస్తున్నప్పుడు హనుమ రామకృష్ణ అనేది ఏ మరిచి ఆ పాత్ర నవ్వుతానా? అవును కదా, ఐఆమ్ అవేర్ దట్ ఐఆమ్ హనుమ రామకృష్ణ, బట్ ఇన్ దిస్ డ్రామా ఐఆమ్ నక్షత్రకుడు. నక్షత్రకుడు ఫేషియల్ ఫీలింగ్స్ డైలాగ్స్ చెప్పవచ్చు కాక, బట్ నేను హనుమ రామకృష్ణ అనేది మర్చిపోను కదా. అట్లాగే నేను ఆత్మసత్తాను అని ఏమర్చకుండానే దృశ్యాన్ని ఆస్వాదించడం ముక్త స్వరూపం, ముక్త స్థితి. స్వతత్వంలో ఉంటూనే ఈ జగద జగద్ ద్రష్ట దృశ్యములకు సాక్షి ఆస్వాదిస్తూ ఉంటాడే, ఆ అటువంటి అనుభూతికే ముక్త స్థితి అమ్మా. ఈ సృష్టికి ప్రారంభ సృష్టికర్ అంటే తరంగంలో మొట్టమొదటి తరంగంలాగా ఈ జగద్భావన ప్రారంభంలో మొట్టమొదట ఏ ఉన్నత భావన, జగత్ సంబంధమైన భావన చిత్ చిత్ సత్తా నిర్విషయ సత్తా నుంచి బయలువెడలిందో, ఆ బయలువడిన స్వరూపాన్ని పర్సానిఫికేషన్ చేసి అది బ్రహ్మదేవుడు, ఆయన బ్రహ్మ సృష్టికర్త అన్నారు, ప్రజాపతి అన్నారు శాస్త్రాల్లో, అధ్యాత్మ శాస్త్రంలో. ఆ ప్రతి జీవుడు ఆత్మస్వరూపుడై తన యందు బ్రహ్మతత్వాన్ని సృష్టితత్వాన్ని ప్రారంభించి అక్కడి నుంచి అందులో కలలో కలలాగా సృష్టిలో ప్రతి సృష్టిలు విషయాలు, ఆ విషయాల్లో మరికొన్ని విషయాలు, ఆ మరికొన్ని విషయాల్లో మరికొన్ని విషయాలు, ఈ విధంగా జగత్ అనేది అనుభవించబడుతోంది. అంటే సమిష్టి జీవుల్లోంచి వ్యష్టి జీవుడు వస్తుంది. కనుక ఈ ప్రజాపతి అంటే ప్రథమ సృష్టి కర్తృత్వము లోంచి తదనంతర జన్మ పరంపరల కర్తృత్వము, జీవుడు మొదలైన కర్తృత్వము, దృశ్యానుభవాలు ఇవన్నీ బయలువెడుతున్నాయి. దాన్ని ప్రథమ సృష్టికర్త అంటారు, జగత్తుకు సంబంధించిన మొదటి భావన అన్నమాట. ఆ ప్రజాపతిని సమిష్టి జీవుడు అంటారు, అంటే అనేకమును అనుభవ తనకు కల్పించుకుని అనుభవించు జీవుడు. లీలా, నేను చెప్పేదంతా కొంచెం సూక్ష్మ దృష్టితో ఆలోచిస్తూ ఉండమ్మా. సంకల్పం చేత జనించేది జగద్ అనుభవం, సంకల్పానికే సంకల్పించినది సంకల్పమును సంకల్పించు తత్వాన్ని ప్రజాపతి తత్వం, ఆ ప్రథమ సృష్టి తత్వం అంటారు, అతన్ని బ్రహ్మదేవుడు అని కూడా అంటాం. ఎప్పుడైతే సంకల్పం చేత ఈ దృశ్యము సంకల్పం చేత జనించి సంకల్పం చేత లయిస్తోంది అనుకుంటున్నామో, ప్రజాపతి అనే తత్వం కూడా సంకల్పం చేత జనించి సంకల్పం చేత లయిస్తోంది అని కూడా అర్థం చేసుకో. సంకల్పం నిర్వర్తించే ఆయన సమక్షంలో జరిగే స్వకీయమైనటువంటి కల్పనా చమత్కారమే కదా. ఇప్పుడు సంకల్పం ఎప్పుడు ప్రారంభమైంది, ఎప్పుడు అంతం ఉన్నది అనే దానికి ఎక్కడ దానికి నిర్వచనం ఏముంది? ఒక ఆలోచన వస్తుంది. ఆలోచనలు రావడం ఎప్పుడు ప్రారంభమైందంటే ఆలోచనలు రావడం పోవడం అనేది స్వభావ సిద్ధం అని అనక తప్పదు. అందుచేత ఇక్కడ నిర్వచనం ఎలా అంటే, నా దృష్టి చేత సృష్టిని నేనే సంకల్పించి ఆస్వాదిస్తున్నాను. నేను సంకల్పములు త్యజించినప్పుడు శుద్ధతత్వమే శేషిస్తున్నాను. సృష్టికి అతీతమై వెలుగుతున్నటువంటి చిత్ చైతన్య పరమాత్మ అనే శబ్దం యొక్క అర్థాన్ని నేనే అవుతున్నాను. వర్తమానంలో కూడా జగత్ ఉన్నప్పుడు కూడా నా యొక్క శుద్ధ చైతన్య తత్వం ఏ మాత్రము చ్యుతి పొందటం లేదు. జ్ఞాన అజ్ఞాన జన్మ కర్మ వ్యవహారములకు ముందు వ్యవహారం తర్వాత కూడా నేను సర్వదా శుద్ధ చైతన్య స్వరూపమే అయి ఉన్నాను. కేవల సాక్షియే నిర్విషయ సాక్షియే ఉండియే ఉన్నాను. స్వప్నానికి స్వప్న ద్రష్ట స్వప్న తనదైన వాడు ఈ విధంగా అతీతమై ఉన్నాడు. నేను సర్వదా సర్వ అనుభవములకు జన్మలకు వ్యవహారాలకు సంబంధాలకు ఆవల చూస్తూ వాటికి కర్తృత్వం నాదే అయి అకర్తమై ఉన్నాను అన్న భావనతో ఈ ముక్త స్వరూపులు ఈ సృష్టిని ఆస్వాదిస్తున్నారమ్మా. మేమందరం ఆ విధంగా ఈ సృష్టిని దర్శిస్తున్నాం. కాబట్టి నువ్వు చూస్తున్న జగత్తుకు ప్రేరేపణ కారణం సంకల్పం నీవే. మరి నువ్వు ఆ ప్రేరేపణకు కారణానికి సంకల్పానికి కార్యకారణాలకి ముందే ఉన్నటువంటి సత్స్వరూపానికి. ఓ శ్రోతలారా, నాయనలారా, సర్వజనులారా, ఇది గమనించి మీ ఆత్మస్వరూపాన్ని ఆస్వాదించండి అని చెప్తూ అప్పుడు వశిష్ఠ మహర్షి, ఓ శ్రోతలారా, నాయనలారా, ఈ మనం ఇప్పుడు ఈ లీలా ఉపాఖ్యానంలో సరస్వతి అమ్మవారు మనందరికీ చెప్తున్నటువంటి పరతత్వాన్ని వింటున్నాం. మీరందరూ ఒక విషయం గుర్తుంచుకోండి, ఈ జగత్ అనబడేటువంటి దృశ్యం ఏ మాత్రం వేరుగా ఉత్పన్నం కాలేదు. సంకల్పానికి కర్తృత్వం వహించే మీరే సంకల్పాన్ని ఆశ్రయించి సమిష్టి సంకల్పం నుంచి విష్టి సంకల్పాలను కొనసాగిస్తూ ఇదంతా లీలగా క్రీడగా దర్శిస్తున్నారు. మీ యొక్క బ్రహ్మసత్తా ఎప్పుడూ కూడా ఏమాత్రం స్థితి పొందలేదు. తత్వము అంటే తత్వం అసి, ఆ తత్స్వరూపం మీకు కావల ఉన్నటువంటి స్వస్వరూపం ఏమాత్రం డిస్టర్బే కావట్లేదు. ఏ యాక్టర్ అయినా తన స్వస్వరూపాన్ని పోగొట్టుకుని నాటకంలో నటిస్తాడండి. అలాగే ఈ జగన్ నాటకంలో మీరు నటిస్తున్నప్పటికీ, మీరు పాల్గొంటున్నప్పటికీ, మీ అనంత ప్రకాశక స్వస్వరూపం యథాతథం అని సరస్వతి అమ్మవారు చెప్పినటువంటి వాక్యాల నుంచి మన అర్థం స్వీకరిస్తూ ఇక మనం ముందుకెళ్దాం. అప్పుడు లీలాదేవి అడుగుతోంది, అమ్మా జగజ్జనని, నీవు ఈరోజు చెప్పే వాక్య పరంపరల చేత నాకు ఒకనక దివ్యమైనటువంటి దృష్టిని ప్రసాదిస్తున్నావమ్మా. తెల్లవార్లు చీకట్లో మరగ్గి భయపడుతూ అనేక వేదనలు చెందుతున్నప్పుడు సూర్యుడు ఉదయిస్తూ ఉంటే ఆ చీకట్లన్నీ తొలగిపోయి దృశ్యమంతా సుస్పష్టంగా కనిపిస్తుంది చూచావు. అదేవిధంగా నీ బోధ అనేటువంటి సూర్యుడు ఉదయిస్తూ ఉండగా ఈ దృశ్యం పట్ల నాకు ఏర్పడి అనేక జన్మలుగా ఏర్పడి ఉన్నటువంటి సంబంధపూర్వకమైనటువంటి భ్రమ క్రమక్రమంగా తొలగుతుందమ్మా. హే లోకపావని, సత్యస్వరూపుణి అయింది అని నీకు బిరుదమ్మా. అందుచేత నువ్వు ఎప్పుడు సత్యమే ప్రకటిస్తావు. నువ్వు చెప్పే వాక్యాల్లో శబ్దాల్లో ఎక్కడ అపశృతి గాని అసత్యం గాని కించిత్ కూడా ఉండదు అనేది నాకు సుస్పష్టమే. నా ఇష్టదైవమా జగన్మాత సరస్వతి దేవి అని నాకు తెలుసు. అయినప్పటికీ కూడా ఇత పూర్వపు సుదీర్ఘ సంస్కారముల ఆశ్రయం చేత కాబోలు నాలో ఏవో శంకలు కుతూహలాలు ఇంకా అలాగే కించిత్ కొనసాగుతున్నాయమ్మా. నీకు అభ్యంతరం లేకపోతే, ఒకవేళ సాధ్యమైతే, లేక నేను అరుగురాలనైతే, నాకు ఆ గిరిగ్రామం గురించి చెప్పావు చూడు. ఇత పూర్వం నేను అరుంధతి గాను, నా భర్త పద్ముడు వశిష్ఠ బ్రాహ్మణుడు గాను నివసించిన గృహం ఎక్కడ ఉందో అది చూడాలనుందమ్మా. ఐ జస్ట్ వాంట్ టు సీ ఇన్ టు ద పాస్ట్. నా ఇతపూర్వపు దేహ అనుభూతులైనటువంటి ఆ గిరిగ్రామం, ఆ గృహం, అక్కడ ఉండే వాతావరణం ఒకసారి చూసి రావాలనుందమ్మా. విల్ యూ గ్లాండ్ దిస్? సరస్వతి దేవి పక్కపక్క నవ్వింది. ఓహో, నీకు ఇప్పుడు గిరిగ్రామం చూసి అప్పుడు తద్వారా జ్ఞానాన్ని సుస్పష్టం చేసుకోవాలని అనిపిస్తోందా? అట్లే ఆగుగాక. అయితే నువ్వు ఈ భౌతిక దేహంతో అక్కడికి వెళ్ళలేవు. నువ్వు మొట్టమొదట ఒకనక సమాధిని ఆశ్రయించు. ఆ సమాధి చేత ఈ స్థూల దేహానికి సంబంధించిన సర్వ దృష్టులు పరిచయించు. భౌతిక దృష్టికి తెలియబడేటువంటి సర్వమునకు అతీతమైన ఒకనక ఉత్తమోత్తమ అతీత ధ్యాసని ఆశ్రయించు, అభ్యసించు. నేను కేవల చిత్ చైతన్యమును అనేటువంటి భావాతీత స్థితి, భావనకు సాక్షి అయిన స్థితిని ఉపాసించు. అటువంటి పవిత్రమైన దృష్టి చేత ముందు నీ ధ్యాసను పవిత్రం చేసుకో. అప్పుడు నువ్వు కోరుకున్నట్టుగా ఆ గిరిగ్రామం అనేటువంటి ఆకాశ స్వరూప సృష్టిని చూడగలిగేటువంటి అధికారం వస్తుంది. నీవు దీనికి ఈ జగత్తు కావల ఉన్నటువంటి ఆకాశ సృష్టిల దర్శనానికి అడ్డు నీకు గాని మరొకరికి గాని స్థూలదేహ భావనయే. ఈ స్థూలదేహ భావనయే సృష్టికి కారణం, దీని అతీతాన్ని దర్శించడానికి ప్రతిబంధకం అయి ఉన్నది. కాబట్టి ఇప్పుడు నేను చిరాకాశ స్వరూపిణి, కేవల సాక్షిని, భావమునకు ఆవల ఉన్నది ఏదైతే ఉందో అది నా దేహము, ఇది నా దేహం కాదు అనేటువంటి దీనిని పరిచయించడం, అతీత స్థానాన్ని అతీత స్వరూపాన్ని ఆశ్రయించడం అనే జ్ఞాన దృష్టిని అవలంబించమ్మా. అప్పుడు గీతాదేవి అడుగుతుంది, హే లోకబాంధవి సరస్వతీ దేవి, ఈ భౌతిక దేహ భావ ఉద్రేకం ఉన్నంత వరకు ఆ గిరిగ్రామం లేక నా భర్త పద్ముడు వర్తమానంలో చూసేటువంటి చిరాకాశంలో చూసేటువంటి ఆయన జగత్తు ఇటువంటివి చూడలేము అని నాకు అర్థమవుతోంది నువ్వు చెప్పిన దాన్ని బట్టి. భౌతిక దేహ భావోద్రేకం ఉన్నంత వరకు అన్య జగత్తులను ఎందుకు చూడలేకపోతున్నాం, దానికి కారణం ఏంటి? ఈ కారణాన్ని నాకు ఆ మీద కనికరంతో ముందుగా చెప్పామా? తర్వాత నువ్వు చెప్పినట్టుగా సమాధి నిష్ట ద్వారా చిరానంద స్వరూపాన్ని ఆశ్రయిస్తాను, తద్వారా నేను ఆ గిరిగ్రామాన్ని దర్శించిస్తాను. అప్పుడు సరస్వతి చెప్పడం ప్రారంభించింది, ఓ లీలా, ఈ దృశ్య జగత్తు ముందు చూచావు, సాకారంగా కనిపిస్తోంది. ఈ సాకార దృశ్య జగత్తు వాస్తవానికి ఆకృతి రహితమైంది. ఎందుకంటే ఎవరు ఏ భావనతో, కోపం భావనతో, ప్రేమ భావనతో, ఇష్ట భావనతో ఏ భావనతో చూస్తామో ఆ భావన పరిఢవిల్లుతోంది. భావనని ఒకరిని ఇష్టంగా చూసామంటే అత్యంత స్నేహితులుగా కనిపిస్తారు, ప్రియమైన వారుగా కనిపిస్తారు. ఆ ప్రియత్వం వస్తువులో ఉందా లేక ప్రియత్వం అన్నటువంటి భావన నుంచి చూడటం వల్ల వచ్చిందా అంటే సునిశ్చితంగా గమనిస్తే భావన చేత దృశ్యం అనుభవం అవుతోంది, కానీ దృశ్యం చేత భావన ప్రేరేపించబట్టలేదు. అది చమత్కారం. సామాన్యంగా ఏమనుకుంటాం అంటే దృశ్యం వల్ల నా కోపం వచ్చిందండి అతను చూసేసరికి, అంటే అతను చూడటం వల్ల కోపం రాలా, ముందు కోపం వచ్చింది కాబట్టి అతను చూసి దాన్ని ప్రత్యక్షం చేసుకున్నాం, అంతకనే లేదు. వాస్తవానికి దృశ్యగతుగా చూసి ఆకృతి రహితం, భావన రహితం. అయితే ద్రష్ట యొక్క మిథ్యాజ్ఞాన వశం చేత ఆకృతి ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఉదాహరణకి బంగారం ఉంగరం, ఉంగరానికి మనం ఆకారం ఉంది, గుండ్రంగా ఉండును. బంగారానికి ఆకారంగా ఉందా? మరి బంగారానికి ఆకారం లేదు, ఉండదు. ఉంగరం అనేది బంగారమే అనే దృష్టిలో ఉన్నప్పుడు ఈ ఉంగరాన్ని ఆకారానికి నుంచి వచ్చింది, ఇది వాస్తవానికి లేదు అనేది సుస్పష్టమే. ఎందుకంటే బంగారాన్ని ఆ విధంగా మలచాం, అందుకని బంగారానికి ఆకారమే లేదు. ఈ జగత్ దృశ్య జగత్తు కూడా వాస్తవానికి లేదు, కానీ భావన చేత దీనికి సత్తా ఏర్పడి అనుభూతమవుతోంది. ఎవరి భావన చేత? ఎవరో ద్రష్ట తరఫున ఇంకోళ్ళు భావన చేసి కృతిచ్చేలా, ద్రష్టయే తన యొక్క భావన చమత్కారం చేత ఈ జగత్ సత్తా అనుభవిస్తున్నాడు. అందుచేత భావన చేత అనుభవించబడ్డేది కాబట్టి వాస్తవానికి లేదు కాబట్టి ఈ జగత్తుకి మిథ్య అని పేరు పెట్టారు. స్వతహాగా లేదు, భావన చేత ఆపాదించబడి అనుభవించబడుతోంది అని చెప్పడానికి ఒక టెర్మినాలజీ, ఒక టెక్నికల్ వర్డ్, ఒక జార్గా అని చెప్పారు. ఏంటిది? మిథ్య. దృశ్యము మిథ్య అని చెప్పారు. మిథ్య అంటే అబద్ధానంతం. అబద్ధాన్ని కాదండి, ఇట్ ఈజ్ సో ఫెల్ట్, నాట్ దట్ ఇట్ ఈస్ దేర్, బట్ ఎ ఫీలింగ్ హ్యాస్ బిన్ డెవలప్డ్ అండ్ ఎగ్జిబిటెడ్ అట్ ఇట్. సో ద్రష్ట యొక్క భావన ఆవేశమే దృశ్య జగత్తు, కానీ దృశ్య జగత్తుకి ఒకనొక భావనను క్రియేట్ చేసి ద్రష్టను ఇన్ఫ్లుయెన్స్ చేయట్లేదు అనేది ఎంత చమత్కారమైన సత్యం అండి. బట్ అధ్యాత్మ సత్యం అది. ఆ ఈ కారణంగా జగత్తు స్వతహాగా ఏదీ కాదు అని చెప్పడానికి ఇది మిథ్యా. ఒక స్త్రీ ఉందండి, ఒక యువకుడు ఆ స్త్రీని చాలా ప్రేమగా చూస్తాడు. ఒక ముసలాయన నా కూతురు, అయ్యో చనిపోయిన నా కూతురు లాగా ఉంది అనే భావన చూస్తాడు. ఒక తల్లి నా బిడ్డలాగా ఉంది అని చూస్తుంది. ఒక ఎంప్లాయర్ ఈవిని మనం ఉద్యోగంలో పెట్టుకుంటే బాగా పనిచేస్తారేమో అనే ఉద్దేశంతో చూడొచ్చు. బై వచ్చి ఒక క్వాలిఫికేషన్స్ మంచి, నాకు బిజినెస్ డెవలప్ అవుతుంది చక్కగా, నా వ్యాపారంలో వీటికి ఉద్యోగం ఇచ్చి అక్కడ కూర్చోబెడితే నా బట్టల వ్యాపారం బ్రహ్మాండంగా నడుస్తుంది అనుకోవచ్చు. వస్తువు ఒకరే అయినప్పటికీ ఒక్కొక్కరు ఒక్కొక్క దృష్టిలో ఉంటున్నారు. ఒక్కొక్క దృష్టి వస్తువులోంచి వస్తే అందరికీ ఒకే రావాలి కదా, అది వస్తువులోంచి రాలా. వస్తువులోంచి రాలేదు, చూచేవారు తన భావనను ఇగ్నైట్ చేసుకుని దృశ్యానికి ఆపాదిస్తున్నాడు అనేది నిర్వచనపూర్వకంగా చెప్పడానికి ఈ జగత్ మిథ్య అనేటువంటి మిథ్యా సిద్ధాంతం చెప్పారమ్మా. వాస్తవానికి ఈ జగత్తు బ్రహ్మము కంటే వేరు కాదు. ఈ జగత్తు చూసే ద్రష్ట కూడా బ్రహ్మము కంటే వేరు కాదు. బ్రహ్మమే ద్రష్టగా, జగత్గా, జీవుడుగా, అంటే ద్రష్టగా, దృశ్యంగా ప్రకాశిస్తుంది. ఏ విధంగా అయితే తటాకం జలంలో ఆకాశం లేకపోయినప్పటికీ ప్రతిబింబ కారణంగా మేఘావృత ఆకాశం తటాక జలంలో కనిపిస్తుందో, ఆత్మ యందు ఈ జగత్తులు లేకపోయినప్పటికీ ఆత్మ యందు అనుభూతమవుతుంది. నిరాకారమైనటువంటి జగత్ ఎందే సాకారమైన, నిరాకారమైనటువంటి ఆత్మ ఎందే సాకారమైనటువంటి ఈ జగత్తు స్వకీయ కల్పన మాత్రం చేత లేదా టెక్నికల్లీ మాయ చేత నిజాంతర్గతం పశ్యన్ ఆత్మని మాయయా బహిర్భూతం చేత అనుభవం అవుతోంది. ఇది జగత్తు యొక్క నిర్వచనం అమ్మా, అధ్యాత్మ శాస్త్రం యొక్క నిర్వచనం, మహనీయుల యొక్క నిర్వచనం. కాబట్టి లేదా అయం ప్రపంచో మిథ్యైవ సత్యం బ్రహ్మమద్వయం, అహం బ్రహ్మం అద్వయం ఇది సత్యం. అయం ప్రపంచో మిథ్యైవ అత్ర ప్రమాణం వేదాంత గురువో అనుభవ అనుభవస్తథా. ఈ ప్రపంచమంతా గురు అయం ఒక 10 నిమిషాలు చూస్తుంది. అయం ప్రపంచో మిథ్యైవ ఈ ప్రపంచమంతా మిథ్యయే, సత్యం సత్యం బ్రహ్మమహం అద్వయం నేనే బ్రహ్మమును. ఈ కనపడే ప్రపంచం నా కల్పనే కాబట్టి కల్పన నా యొక్క ప్రదర్శన చమత్కారమే కాబట్టి ఈ ప్రపంచం మిథ్య అనేటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అది సత్యం అమ్మా. బ్రహ్మము నాకంటే వేరైనది కాదు. అహం అద్వయం నాకు ద్వితీయం కాదు. బ్రహ్మము అని శాస్త్రాలు చెప్పేటువంటి తత్వం అయితే ఉందో అది నా స్వస్వరూపం నుంచి వేరే కాదు. కాబట్టి ఈ వేదాంత శాస్త్రం, విష్ణు సహస్రనామం, శివ సహస్రనామం, సరస్వతి సహస్రనామం, లలిత సహస్రనామం ఇవన్నీ ఎవరి గురించి చెప్తున్నాయండి? నా కేవల సాక్షి స్వరూపమే అక్కడ సరస్వతిగా, ఇక్కడ విష్ణువుగా, ఇక్కడ లలితగా చెప్పబడుతోంది అనేటువంటి జ్ఞానంతో, అనేటువంటి అవగాహనతో పరబ్రహ్మ దీని అవగాహన పెంపొందడమే ఈ జ్ఞానశాస్త్రం యొక్క ఉద్దేశం. అదే ఉత్తమ జ్ఞానం. బ్రహ్మం నాకంటే వేరైనది కాదు అనేదే ఉత్తమ జ్ఞానం. ఈ శాస్త్రమే, ఈ విషయమే వేద మహావాక్యాలు, ఉపనిషత్ మహావాక్యాలు, శాస్త్ర మహావాక్యాలు. అహం బ్రహ్మాస్మి తత్వం జీవో బ్రహ్మేతి నాపర అయమాత్మా బ్రహ్మ సోహం, ఇటువంటి ప్రమాణ వాక్యాలు స్టాండర్డ్ వర్డ్స్ కాయిన్ చేసి ప్రసాదిస్తున్నాయి. దీనికి స్వామి శాస్త్రాలు చెప్పేది గురువుల యొక్క అనుభవం, స్వానుభవం, ఈ మూడేది దానికి ప్రమాణం. అంతేకాదు ఇంకో విషయం చెప్తున్నానమ్మా ఇక్కడ, బ్రహ్మమును ఎవరు చూడగలుగుతారు, ఎవరి వల్ల అవుతుంది అది? బ్రహ్మ ఆ పరబ్రహ్మ స్థానాన్ని, స్థితిని, ఆత్మీయ స్థితిని ఎవరు సంపాదించుకుంటారు అంటే ఆత్మయే సంపాదించుకుంటుంది. మరొక ఇస్తారు, బ్రహ్మైవ పశ్యతి బ్రహ్మ నా బ్రహ్మ బ్రహ్మ పశ్యతి, బ్రహ్మమే బ్రహ్మం చూస్తుంది, దర్శించడం చేస్తుంది. బ్రహ్మం కాంతి బ్రహ్మమును ఎలా దర్శిస్తుంది? ఆ బ్రహ్మమే జగత్తును కల్పించి, దృశ్యాన్ని కల్పించి జగత్తు అనే పేరుతో తానే వ్యవహరిస్తోంది. సో బ్రహ్మమే జగత్తును కల్పించింది, కల్పించు వారుగా ఉండి కల్పించుకుని ఆ బ్రహ్మంలో ప్రవేశించి దృశ్యమే తానై ఈ ఆస్వాదన కార్యక్రమం అంతా కొనసాగిస్తోంది చమత్కారంగా, లీలగా, క్రీడగా. ఇట్స్ లైక్ ఎ ప్లే. కల్పించడం, దర్శించడం, అవ్వడం, అదిగా అవ్వటం, దృశ్యంగా దృశ్యాన్ని కల్పించుకోవడం, దృశ్యాన్ని దర్శించుకోవడం, దృశ్యంగా అవ్వటం, ఇదంతా బ్రహ్మం యొక్క స్వభావమే అయి ఉన్నది. అయితే ఇక బ్రాహ్మీ దృష్టితో చూస్తే బ్రహ్మం నందు జగత్తుకు కారణము లేదు, కార్యము లేదు, జగత్తుగా అవటం లేదు. బంగారం ఆభరణంగా అవుతోందా? అవట్లేదు. బ్రహ్మము ఆభరణము అనేటువంటి ఒకనొక స్థితిని పొందినది అనేది ఏ విధంగా కల్పనయో, బ్రహ్మము జగత్తుగా అవుతున్నది, జీవుడుగా అవుతున్నది, జగత్తుకు కారణమవుతున్నది, ఇటువంటిది కూడా అటువంటి వాక్యమే. బ్రహ్మము జగత్తుగా, జీవుడుగా గాని, జగత్తుగా గాని అవటానికి బాహ్య సహకారి కారణాలు లేవు. ఎందుకంటే బ్రహ్మం సర్వమునకు అతీతము, విశుద్ధము. అనగా ఇక మనం ఏ సిద్ధాంతం చెప్పుకోవాల్సి వస్తుంది అంటే, బ్రహ్మమే తన యొక్క స్వకీయమైనటువంటి అభ్యాసం చేత జగత్తును దర్శిస్తోంది. అందుకనే లేదు, స్వకీయ కల్పనగా స్వకీయమైనటువంటి అభ్యాసం చేత జగత్తుని దర్శిస్తూ ఆస్వాదిస్తోంది. కాబట్టి ద్రష్ట అయినటువంటి నీవు పరబ్రహ్మమే అయి ఉన్నావు. నీ చేత కల్పించబడినటువంటి ఈ అరుంధతి కల్పిత జగత్తు కావచ్చు, వర్తమాన లీలా కల్పిత జగత్తు కావచ్చు, లేక నీ భర్త పద్ముడు తాను కల్పించుకున్న జగత్తు కావచ్చు, ఇదంతా పరబ్రహ్మ స్వరూపుడైనటువంటి ద్రష్టయే తన దృశ్యాన్ని కల్పించుకుని ఆస్వాదిస్తున్నారు అభ్యాసవశం చేత అని చెప్పక తప్పదు. అందుచేత అభ్యాసవశం చేత భేద దృష్టి ఏ విధంగా వస్తోందో, అలాగే ఓ లీలాదేవి అభ్యాసవశం చేతనే భేద జ్ఞానం కూడా తొలుగుతుంది. భేద జ్ఞానం తొలగినంత వరకు ఏ ఒక్కరూ దీనిని పరబ్రహ్మంగా దర్శించలేరమ్మా. అంటే బ్రహ్మ దర్శనం కావాలి అంటే బ్రాహ్మీ స్థితి, బ్రాహ్మీ దృష్టి ఏర్పడాలి అంటే భేద జ్ఞానం తొలగాలి. వారు వేరు, వీరు వేరు, దైవం వేరు, భక్తుడు వేరు, దృష్టి వేరు, ద్రష్ట వేరు, ఇటువంటి వీటి ఒక దాంతో ఒకటి లయమైనప్పుడు ఆ భేద జ్ఞానం తొలగి అప్పుడు పరబ్రహ్మ దర్శనం, పరబ్రహ్మ సత్తా యొక్క అనుభవం సిద్ధిస్తుంది. అటువంటి బ్రాహ్మీ స్థితిని సాధించే నిమిత్తమే ఇప్పుడు మనం చెప్పబోతున్నటువంటి లేక శాస్త్రములు చెప్పినటువంటి విధి నియమాలు, శాస్త్రాలు, విమర్శలు ఇవన్నీ అందుకే. కాబట్టి ఓ లీలా, నీవు బ్రహ్మము విషయమై అభ్యాస బలం చేత దృఢమైనటువంటి జ్ఞానం సంపాదించాలి. అప్పుడు మాత్రమే నీ యొక్క పరబ్రహ్మ తత్వాన్ని దర్శించే, ఆస్వాదించే ఎబిలిటీ, క్వాలిఫికేషన్, అధికారం లభిస్తుంది. నీచే చూడబడుతున్నటువంటి ఈ భౌతిక శరీరం కూడా సంకల్ప నగరం వల్లే ఆకాశ స్వరూపమే. సంకల్పంలో నువ్వు ప్రవేశించి ఒక భవనాన్ని చూస్తున్నావు, ఒక నగరాన్ని చూస్తున్నావు. అంటే సంకల్పంతో ఏ శరీరాన్ని తీసుకుని అదంతా చూస్తున్నావు. ఊహలో కళ్ళు మూసుకుని, ఊహలో నేను ఒక కొండ మీద ఎక్కాను, ఎక్కుతూ ఉంటే అక్కడ ఒక చెట్టు కనిపించింది, ఆ చెట్టు కింద కూర్చున్నాను. అంటే చెట్టు కింద కూర్చున్నటువంటి భావన నీకు అనుభవం అయింది కదా ఊహలో. ఏ శరీరంతో వెళ్ళి కూర్చున్నావు, ఆ శరీరంతోనే వర్తమాన జగత్ కూడా అనుభవిస్తున్నావు. ఆ శరీరమే తన కల్పన చేత ఈ సర్వము అనుభవిస్తోంది. ఆ శరీరం కూడా కల్పనలోని భాగమే. కాబట్టి వర్తమానంలో లీల అనేటువంటి భౌతిక శరీరం గాని, ఇతపూర్వపు అరుంధతి అనబడి ఆ భౌతిక శరీరం గాని నీ యొక్క సంకల్ప నగరంలోని స్వరూపాలే, తదితర స్వరూపాలు వంటివే అనేటువంటి ఎరుక చేత అప్పుడు బ్రాహ్మీ స్థితిని నువ్వు ఆస్వాదిస్తావు, దర్శిస్తావు. అప్పుడు లీలాదేవి అంటుంది, అమ్మా నేను గిరిగ్రామం చూడాలనుకున్నాను. గిరిగ్రామం చూడడానికి ఆతివాహిక దేహ భావనచ్చ సమాధి ఒక ఉపాయం. ఎందుకని ఆతివాహిక దేహాన్ని ఉపాసించు, లేక నేను ఈ భావనా దేహాన్ని కాని ఈ భౌతిక దేహాన్ని కాదు అనేటువంటి ఒకనొక ఉపాసనకి సిద్ధపడు అని నువ్వు నన్ను ఆజ్ఞాపించవు. ఒకవేళ నేను ఆతివాహిక జ్ఞాన దృఢత్వం పొందాననుకో, అప్పుడు ఈ శరీరం ఏమవుతుంది, ఇది ఉంటుందా పోతుందా? నేను ఈ శరీరాన్ని త్యజించి భౌతిక స్వభావాన్ని త్యజించి ఆతివాహిక స్వభావాన్ని ఆశ్రయించినప్పుడు ఈ భౌతిక దేహం ఏమైపోతుంది? విల్ ఇట్ ఫాల్, విల్ ఇట్ వ్యానిష్, ఆర్ విల్ ఇట్ బ్రేక్ ఇన్ టు పీసెస్? అప్పుడు సరస్వతి దేవి కొంచెం చిరునవ్వు నవ్వుతూ, లీలా బిడ్డా, నీ ప్రశ్న కొంత అసంగతమైందని చెప్పాలి. అంటే ఇట్ ఈజ్ లాజికల్ క్వశ్చన్, ఎందుకంటావా, అంటే ఇట్ డజంట్ హ్యావ్ మెయింటైన్ లాజిక్ సఫిషియంట్లీ. ఎలా ఉందంటే, ఆయన ఒక కుందేటికి చెవులు రెక్కపొడిచి కొమ్ముల్లా అనిపిస్తున్నాయి, కొమ్ములు ఎందుకున్నట్టు, కొమ్ముల్లా ఎందుకు అనిపిస్తున్నట్టు అన్నట్టుగా. ఏదైనా ఈ ప్రపంచంలో ఒక వస్తువు నశించాలి అంటే అది వాస్తవానికి ఉండి ఉండాలి, ఉంటే కదా అది నశించేది. వాస్తవానికి ఏ వస్తువు లేదో దానికి నాశనం ఎక్కడుంది? కుందేటికి కొమ్ములు ఎప్పుడు వచ్చాయి ఎప్పుడు పోయాయి అన్నాం అనుకో, అసలు కుందేటికి కొమ్ములే లేవు, రావడం అంటే పోవడం ఏంటి? అసత్ వస్తువు స్వతహాగా లేదు, అది ఉద్భవించడం ఏంటి? అది క్షీణించడం ఏంటి? అది నశించడం ఏంటి? చీకట్లో ఒక ప్రాణం చూసి పాము అనుకున్నాం, దీపం తెచ్చాం, అంటే చీకట్లో చూసినప్పుడు పాము పుట్టిందండి, దీపం తేగానే చచ్చిపోయిందండి అంటామా? దీపం తెచ్చినప్పుడు ఏమైంది, పాము చచ్చిపోయిందా లేక ఏమైనా దాని యొక్క శోభ అంతా పోయిందా? అంతకు ముందు పాముగా కనిపించినటువంటి ఆ మెలికలు వగైరా వివరాలు ఏమైనాయి, వికారాలు ఏమైనాయి? అంటే దీపం తీసుకురాగానే ఇది త్రాగడం తెలిసిపోయింది, కాబట్టి అంతకు ముందు వికారాలు మాత్రమే, భ్రమ మాత్రమే తెలిసిపోయింది. అంతేగాని అంతకుముందు ఒక సర్పం ఉండేదండి, ఎప్పుడైతే దీపం తెచ్చామో అది కాస్త ఎక్కడో పారిపోయి ఇక్కడ తాడు మిగిలిందండి అనంటావా? సత్యజ్ఞానం కలిగిన తర్వాత పాముని చూచి మేము త్రాడును చూసి పాము అనుకున్నాము అనేటువంటి ఒక సంతృప్తితో కూడినటువంటి అవగాహన వస్తుంది. అంతవరకు అంతకుముందు వికారాలు పోయినటువంటి ఒక ప్రశాంత అవగాహన వస్తుంది. అలాగే ఎప్పుడైతే ఆతివాహిక భావన, నేను సూక్ష్మ భావనా స్వరూపిణి అన్నారు, భావనను భావనయే నా దేహము, అంతేకాని భౌతిక దేహం కాదు అని ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడు నేను శరీరమును అనే భ్రమ పోతుంది. నేను శరీరం సంబంధించిన వాడను, ఈ శరీరం నాకు సంబంధించినది, నా ఉనికి ఈ శరీరంపై ఆధారపడి ఉన్నది, ఈ శరీరం యొక్క ఉనికి నాపై ఆధారపడి ఉన్నది అనే భ్రమ తొలగిపోతుంది. ఆ భావానికి చోటే ఉండదు. అప్పుడు ఈ శరీరం యొక్క ఉత్పత్తి, పెరుగుదల, తరుగుదల, వినాశనము ఇవన్నీ నాకు సంబంధించినవే కావు, నా యథాతథత్వానికి ఇది ఏమి అడ్డు కాదు, ఇట్ ఇస్ నాట్ గోయింగ్ టు ఇన్ఫ్లుయెన్స్. The presence or absence of physical body will not in any way, even slightly, affect my thought system, my feelings system. అనేటువంటి ఒక నూతన సెన్స్ లో కదా. అంతకుముందు కల్పన చేత శ్రమల కారణంగా ఈ దేహం చేత దేహం యొక్క ఆపరేషన్ ప్రకారం ఐ ఎగ్జిస్ట్, ఇఫ్ ఎనీథింగ్ హ్యాపెన్స్ టు దిస్ బాడీ ఐఎమ్ ఫినిష్డ్ అనే భావన నుంచి నేను వర్తమానంలో కూడా ఈ దేహం యొక్క ఉనికి లీముల చేత నా భావనకు భావించువాడుగా నాకు ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఉండదు. శరీరం ఉండొచ్చు లేక ఉండకపోవచ్చు. ఐ ఆమ్ నాట్ అఫెక్టెడ్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ది ప్రెసెన్స్ ఆర్ డికే ఆర్ ప్రోగ్రెస్ ఆర్ ఆబ్సెన్స్ ఆఫ్ ద బాడీ అన్నటువంటి నూతన సెన్స్ ని స్వభావ సిద్ధంగా వస్తుంది. అప్పుడు ద డిపెండెన్స్ దట్ నా బాడీ ఏమవుతోంది, ఉంటుందా పోతుందా అనేది మీనింగ్ లెస్. నిన్న ఒక చొక్కా వేసుకొచ్చాను, ఇవాళ ఒక చొక్కా వేసుకుని ఉపన్యాసం చెప్పుకుంటున్నాం. నిన్న చొక్కా ఒక రకంగా మాట్లాడింది, ఇంకో చొక్కా ఇంకో రకంగా మాట్లాడింది, నేను చొక్కా కాపాడించాం కదా. సో మన భావన అనేది దేహానికి సంబంధించింది కాదు, దేహం ఉపకరణం మాత్రమే. సో భావన శరీరం ఆశ్రయించడం అంటే దేహాన్ని కేవల ఉపకరణగా కేవల జడ వస్తువుగా దర్శించగలిగే స్థితి. ఐ ఆమ్ నాట్ అఫెక్టెడ్ బై ఇట్స్ జనరేషన్ ఇట్స్ గ్రోత్ ఆర్ ఇట్స్ డికే అన్నటువంటి ఏ జీవుడైనటువంటి సరేనండి, దేహ బద్ధుడు కాదండి, దేహం చేత ఇన్ఫ్లుయెన్స్ అయ్యేవాడు కాదు. ఒకవేళ దేహమే అతన్ని బంధిస్తే ఒక్కొక్క దేహికి ఒక జ్ఞానం ఉంటుంది. నాకన్నా మహానుభావులు జ్ఞానులు ఎందరో శ్రోతల్లో ఉన్నారు. ఆ శ్రోతలకి ఉన్న శరీరం నా శరీరం ఒకటే. మరి మహాజ్ఞానులు ఎలా అయ్యారు అంటే జ్ఞానం అనేది శరీరం మీద ఆధారపడిన, అలాగే బంధమోక్షాలు భావన అనేది కూడా శరీరం మీద ఆధారపడి ఉండదు. ఒకవేళ ఆధారపడి ఉంటే ఒకే రకమైన కాళ్ళు చేతులు కలవాళ్ళందరికీ ఒకే రకమైన భావనలు రావాలి కదా. మరి నాకన్నా మహనీయులు జ్ఞానులు అనేక మంది శ్రోతలు ఇది వింటూ ఆస్వాదిస్తూ ఉన్నారు కదా, అది ఎలా సాధ్యం? నాకన్నా జ్ఞానులు ఎలా వచ్చారు? వాళ్ళకన్నా వాళ్ళకి నాకు ఒకే చేతులు కదా. జ్ఞానానికి దేహానికి సంబంధం లేదండి, భావనకి దేహానికి సంబంధం లేదండి. ఒకే దేహం ఫిజికల్లీ స్పీకింగ్, ఒకే దేహం కలిగిన వివిధ వ్యక్తులు, ఒక ఆయన కోపంగా ఉంటాడు, ఒక ఆయన ప్రేమగా ఉంటాడు, ఒక ఆయన ఆవేశంగా ఉంటాడు. అవి దేహ ధర్మాలు అయితే ఉంటే అన్ని దేహాలు ఒకే రకంగా బిహేవ్ చేయాలి కదా. అవి దేహాన్ని ఉపయోగించేటువంటి భావన యొక్క ధర్మాలు. ఆ భావాతీతుడైన భావనారాయణుని యొక్క ధర్మాలు. ప్రతి జీవుడు భావనకు భావాతీత స్వరూపుడై భావనలు ఆపరేట్ చేస్తాడు. ఇప్పుడు భావన నా దేహం అంటున్నప్పుడు ఈ భౌతిక దేహం ఉన్నదా లేదా ఇట్ డజంట్ మ్యాటర్ ఎట్ ఆల్. కాబట్టి నువ్వు ఏమవుతుంది అనేది అసలు ఆ దేహమే భ్రమ కల్పన. కాబట్టి ఈ సందర్భంలో మరొక చిన్న విషయం మీకు మనవి చేస్తాను. మనం గురువులను ఉపాసిస్తూ ఉంటాం. ది ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఏ యోగి కూడా చాలా మంది చదువుకుంటారు. అక్కడ శిష్యుడు గురువు గారిని ఆశ్రయిస్తే గురువు గారు భౌతికంగా ప్రత్యక్షం అవుతారు. అంటే మహనీయులు మనం ఉపాసించినప్పుడు వారు ప్రత్యక్షమై మనకు డౌట్స్ తీర్చడమో లేకపోతే మనకు ఆశీర్వదించడమో అనేక సందర్భాల్లో నాకు బహుశా అనేక మంది శ్రోతలకు దైనందికమైనటువంటి అనుభవమే. అంటే ఆ మహనీయులను ఎప్పుడైతే ఉపాసిస్తామో వారు కల్పన జస్ట్ ఫర్ సేక్ ఆఫ్ అస్ ఈవెన్ భౌతిక రూపాన్ని అలా ఆస్వాదించి పాంచభౌతిక రూపాన్ని కూడా ఆస్వాదించి మన ముందు ప్రత్యక్షం కాగలరు. మన పట్టుదల అంతటైతే మన ఆవేశం అంతటైతే హౌ ఇస్ ఇట్ పాసిబుల్? అంటే భౌతిక దేహాన్ని వారు యోగులు సంకల్ప మాత్రంగా ధారణ చేసి శిష్యులకు కనిపించి బోధ చేసి వెళ్ళగలరు. సో భౌతిక దేహం అనేది జస్ట్ బై థాట్ దెర్ ఆర్ సమ్ బీయింగ్స్ హూ కెన్ టేక్ ఏ ఫార్మ్ ఆఫ్ బాడీ ఆర్ న్యూ బాడీ బీయింగ్ అవే. ప్రతి జీవుడు కూడా తెలిసినా తెలియకపోయినా ఆ విధంగా దేహ సంబంధితుడు కాదు, దేహ బద్ధుడు కాదు, దేహం చేత పరిమితుడు కాదు. సర్వభ్రమలకు కల్పనయే కారణం. అయితే కల్పన కల్పిస్తున్నది ఎవరు? ఎవరో బాహ్యం నుంచి కల్పిస్తున్నారా? ఎవరో బాహ్యం నుంచి కల్పిస్తూ ఉంటే ఏదైనా ఉపాయాల కోసం వెతికించవచ్చు, కానీ ద్రష్టయే తనకు తాను కల్పించుకుంటున్నాడే. మరి ఎట్లా జయించడం అంటే ఏ విధంగా స్వప్నంలోని శిల లేదు అని సుస్పష్టమవుతుందో వర్తమానంలో వాస్తవానికి ఈ దేహాలు కల్పితాలు. దేహము దేహికి ఐహిక మోహము బోధగురు చేరి భాగ్యము నందరా. తాతగారు హరిదాస్ గారిని రామకృష్ణయ్య గారు ఏరేశ్వరు రామకృష్ణయ్య గారు ఆ మహానుభావుడి యొక్క పాదధూళి యొక్క స్పర్శ చేతే నాకు ఈ మాత్రం జ్ఞానం కలిగింది. ఆయన పాట రాస్తూ దేహం అనేది దేహికి మోహం. ఈ దేహబుద్ధుణ్ణి అనే ఇల్యూజన్ లాంటిది. అంటే ఏంటి, రాత్రిపూట ఒక చెట్టు చూసి దయ్యం అనుకోవటం ఎటువంటిదో, నేను దేహంపై ఆధారపడి ఉన్నాను, దేహమే నా ఉనికి అనుకోవటం అటువంటిది. కాబట్టి అసలు లేని వస్తువు ఉండటం ఏంటి, పోవడం ఏంటి? భావనా దేహం ఉన్నది కానీ ఈ భౌతిక దేహం ఏముంది? అప్పుడు లేదంటుంది. అదే అదే అట్లా అయితే మరి కనపడే భౌతిక దేహాల మాట ఏంటి? ఓ లీలాదేవి, నేను పరమ సత్యాన్ని చెప్తున్నాను విను, ఉత్తమమైన బుద్ధితో విను. ఇవన్నీ పరబ్రహ్మము అనేటువంటి పరిపూర్ణమునందు పూర్ణ తత్వమునందు కల్పనా చమత్కృతి చేత కనపడుతున్నాయి అంతవరకే. వీటినన్నింటినీ మేము ఆత్మకు అభిన్నంగా దర్శిస్తున్నాం. నీ దేహం, నా దేహం, సర్వదేహుల దేహాలు ఆత్మకు అభిన్నంగా మేము దర్శిస్తున్నాం. మరి నీవు నిత్య సత్యమైనటువంటి స్వస్వరూప భావనను, ఆత్మీయ భావనను, కేవల సాక్షి భావనను ఏమరచి దృశ్యాన్ని అభ్యసించడం చేత మిథ్యా జ్ఞానం అనేది అనేక సార్లు ఆశ్రయించి ఉండడం చేత అనేక శరీరములు అనే భావన పొందుతున్నావు. మేము ఆత్మయే ఈ అఖండ అద్వితీయ రూపాలుగా సర్వ రూపాలు తానే చెన్నొందుతోంది. ఒకే అగ్ని అనేక దీపాల్లో వెలుతురు దీపజ్యోతిగా వెలుగొందుతున్నది అనేటటువంటి అవగాహన, ఒకే ఆత్మ ఇన్ని దేహాలుగా జల్యమానంగా వెలుగుతోంది అనేది మేము దర్శిస్తున్నావమ్మా. నువ్వు వేరు వేరు జీవులను చూస్తున్నావు అభ్యాస వశం చేత. ఈ కనపడే దృశ్యంలో సత్యత్వం ఏంటి, అసత్యత్వం ఏమిటి అనేది నువ్వు విభాగించలేకపోతున్నావు. ఇదంతా ఇట్లాగే సృష్టి ఆది నుంచి చిత్ స్వభావంలోనే కల్పించబడుతోంది అనేది మేము సుస్పష్టంగా చూస్తున్నదే. ఆత్మజ్ఞానులందరూ సుస్పష్టంగా తెలిసి గ్రహించిన సమాచారమే. అప్పుడు లేలంటోంది, అమ్మా అంటే ఏమిటి? దిక్కులచే కాలంచే అపరిచ్ఛిన్నం కానటువంటి అద్వయ పరతత్వమే, పరతత్వం ఒకటే ఉంది ఇంకా ఏది లేదు అని నీ అభిప్రాయమా? ఒకవేళ నువ్వు చెప్పినట్టుగా ఏదర్ దిక్కులు చేత గాని టైం ఫ్యాక్టర్ చేత గాని పరిచ్ఛిన్నం కానటువంటి ఆత్మతత్వం మాత్రమే ఉన్నది, మరి ఇంకేమీ లేదు అనేది నీ వ్యూ అయితే, ఒపీనియన్ అయితే, లేక అండర్స్టాండింగ్ అయితే, మరి అటువంటి అద్వితీయమైనటువంటి ఆత్మలో, ఆత్మయందు నీవు, నేను, దృశ్యము ఇటువంటి కల్పనలతో పనే వచ్చింది, ఈ భ్రమలు అసలు ఎందుకున్నాయి? భ్రమ ఎందుకున్నాయి? భ్రమ ఉంటే కదా జగదనుభవం. ఎవరు ఎవరి వల్ల ఎందుకొరకు ఏ విధంగా ఇవన్నీ ప్రవర్తించడం జరుగుతోంది? అప్పుడు సరస్వతీదేవి అంటుంది, బంగారానికి ఆభరణత్వం ఎందుకు వచ్చింది? అనేక ఆభరణాలు ఎందుకైంది? గాజు, ఉంగరం, గొలుసు అవ్వాల్సిన అవసరం ఏంటి అనే ప్రశ్నలాగా ఉందమ్మా నీది. జలం ఒకటే కదా, అనేక తరంగాలుగా ఎందుకు మారింది అని ప్రశ్నిస్తే ఏం చెప్తావు? ఒకడు చూచే స్వప్నం చూచేవాడు ఒకటే కదా, ఆయనకి పులి, మేక, నీవు, స్నేహితులు, శత్రువులు అయిన వాళ్ళు కాని వాళ్ళు స్వప్నంలో ఎందుకు కనిపించారు? స్వప్నద్రష్ట యొక్క స్వప్న దృష్టి అన్ని రూపాలుగా ఎందుకు పొందింది అనేది ఎలా ఉందో నీ ప్రశ్న ఆ విధంగా ఉంది. అసలు స్వప్నంలో, సంకల్పంలో తారసపడే వస్తువులకు అస్తిత్వం అనుకోండి, జలం తరంగం అవడం ఏంటి, ఆ బంగారం గాజు గాను, ఉంగరం గాను, గొలుసు గాను అవటం ఏంటి? బంగారం బంగారంగానే ఉంది కదా, బంగారం ఎప్పుడు ఒకటిగానే ఉంది, కానీ అది మీ ఇంట్లో గాజు గాను, మా ఇంట్లో ఉంగరం గాను మారలేదు కదా. అదేవిధంగా విశుద్ధ చిత్స్వభావం అయినటువంటి పరబ్రహ్మం, నేను, నీవు, దృశ్యము అనే కల్పనలు ఏమాత్రం ఏ క్షణమందు దాని ఎందు లేవు. సృష్టి ఆది ఎందు పరబ్రహ్మం ఎటువంటి రూపం లేదు, ఇప్పుడు కూడా ఏ రూపము లేదు. ఆ పరబ్రహ్మం శాంతం, అద్వయం, జన్మరహితం అయి ఉన్నది, ఇప్పటికీ అట్లాగే ఉన్నది. అది వస్తుజాలంగా మార్పు లేదు. ఈ దృశ్యమంతా బ్రహ్మం యొక్క స్వకీయ కల్పనా చమత్కారం చేత అనుభవం అయ్యే ప్రతిబింబ భావన మాత్రమే అని చెప్తూ ముందు ఈ మరికొంత మనం అమ్మవారు కొన్ని విషయాలు చెప్పబోతోంది, అవి మనం ముందు చెప్పుకోబోతున్నాం. This is page number 123 of my printed volume. Eta sarvam jagadishwari saraswati padara vindarpanamastu lokakalyanamastu sarve jana sukhino bhavantu samasta sanmangaladi santu asato ma sabdamaya tamaso ma jyotirgamaya jyor ma amrutangamaya om shanti 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 ఆపాతాలన భస్తల అంత భువన బ్రహ్మాండమా విస్ఫురత్ జ్యోతిస్ఫాటిక లింగమౌళి విలసత్ పూర్ణేందు కాంతామృతై అస్తో కాపృశం ఏకం ఈశం అనిశం రుద్రానువాకాంజపేత్ ఛాయేత్ ఈక్షిత సిద్ధయే ద్రోపదం విప్రో అభిషించే శివం ఆంగికం భువనం యస్యా వాచికం సర్వవాంగ్మయం ఆహార్యం చంద్రతారాది తం నమామి సాత్వికం శివం. లోక కళ్యాణమస్తు సర్వే జనా సుఖినో.